అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కొండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం స శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. నాలుగవ మనువు కాలంలో కొన్ని ఏనుగులు కొండగుహలలో నుంచి బయటకు వచ్చాయని చెప్పుకున్నాం. ఆ ఏనుగుల చెక్కిళ్ళ నుంచి మదజలం కారుతూ ఉంటే ఆ చెమటని తాగడానికి మదజలాన్ని తాగడానికి తుమ్మెదలు పోటీ పడ్డాయని కూడా చెప్పుకున్నాం. ఈ ఏనుగులు గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటే పెద్ద పెద్ద కొండలు కదిలినట్టుగా ఉన్నది. ఒకదానికోటి తొండాలని తాటించుకుంటూ మహావేగంగా ముందుకు వెడుతూ దారిలో కనిపించేటటువంటి తక్కిన జంతువులన్నింటినీ చీల్చి చెండాడుతూ ముందుకు పోతున్నాయి ఈ ఏనుగులు. సహజంగా ఏనుగుకి సింహం అంటే భయం, అందుకే సింహస్వప్నము అని పేరు. అంటే కలలో అయినా సింహము కనపడితే ఏనుగు గుండాగి చచ్చిపోతుంది అని. కానీ ఈ ఏనుగులు అటువంటివి కావు గనక ఇవి వెడుతూ ఉంటే దారిలో ఎదురొచ్చే సింహాలు పులులు ఎనుబోతులు అన్నీ వణికి కకావికలై పారిపోతున్నాయట. పులుల మొత్తం బుల్లు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బొరియలలో డాగు హరిదంతములకే గుహరిణ చెయ్యము వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు మడువుల దొరవారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు ప్రాకు వెర్రచి చమరీ మృగంబులు విసరు వాల చామరంబుల విహరణశ్రమమువాయా భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రాన జాలిబంది. ఈ ఏనుగులు వెడుతూ ఉంటే వాటి గాలి తగిలితేనే భయపడిపోతున్నాయి తక్కిన జంతువులు. అసలు ఈ జంతువులు మీదకి కూడా రావక్కర్లేదట, ఏనుగుల మీద నుంచి వస్తున్న గాలి తగలగానే అమ్మ బాబో ఈ మదపు వాసనని బట్టి ఈ గాలిని మోసుకొస్తున్నది ఏనుగులే. ఏనుగుల మీద నుంచి వాయుదేవుడు మనకి గాలిని విసురుతున్నాడు. అవి వచ్చాయంటే వాటి కాళ్ల కింద పడి ఎక్కడ పచ్చడి పచ్చడి నలిగి చచ్చిపోతామేమో అనే భయముతో పులులు పెద్ద పెద్ద పులులు బెబ్బులు పొదరెళ్లల్లో దాక్కోవడం మొదలెట్టాయి. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు మనిషినిలా పట్టాయంటే పచ్చడి చేస్తాయట. అటువంటి ఎలుగుబంట్లు గుహల్లో దాక్కుంటున్నాయి. అడవి దున్నపోతులు మెలితిరిగిన కొమ్ములతో ఉన్న దున్నపోతులు బురద గుంటలు ఉన్నటువంటి నీళ్లలోకి దూరిపోతున్నాయి. బాగా బురదతో నిండినటువంటి కొన్ని నీటి గుంటలు ఉన్నాయి, వాటిలో దూరిపోతున్నాయి. ఆ మడుగుల్లోకి దూకుతున్నాయి. కోతులు కకావికలై కొండలపైకి పాకిపోతున్నాయి. పెద్ద విషసర్పాలున్నాయి ఆ అడవిలో. అవి కాటు వేసిందంటే ఆ పాముల యొక్క కాటుకి ఆ విషానికి విరుగుడు లేదు. అంత పెద్ద పెద్ద సర్పాలు కూడా ఏనుగుల కాళ్ల కింద పడి పచ్చడి నశించిపోవడం కంటే తప్పుకోవడం మంచిదనుకుని పొట్టల్లో దాక్కుంటున్నాయి. నెమళ్ళు రెక్కలు అల్లార్చి ఆకాశానికి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. అడవి పందులు అవి కూడా కొండల్లాగా ఏనుగుల్లాగే ఉన్నవే, కానీ ఈ ఏనుగుల ముందు ఆగలేమనుకుని అవి నేలల్లో కన్నాలు చేసుకుని దాక్కోవడం మొదలుపెట్టాయి. ఇంకా పాపం లేళ్ళు చిన్న చిన్న జంతువులు కనుక వణికిపోయి హరిదంతములకేగు, హరిత్ అంటే దిక్కు అని అర్థం, దిక్కు యొక్క చివరికి దిగంతములకు పారిపోతున్నాయి హరిణములు. ఇంకా అక్కడ చమరీ మృగములు అని ఉన్నాయి. ఈ చమరీ మృగములు ఎక్కువగా చల్ల ప్రాంతాల్లో ఉంటాయి, చల్లగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు హిమాలయాలలో మన మానసరోవరాన్ని చైనా వాళ్ళు అయ్యేస్తున్నారుగా. మహానుభావులైన కొంతమంది ధర్మమానని మన కర్మగాలి చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళకి అంటగట్టేశాం దాన్ని. ఆ చైనా బోర్డర్లోకి వెళ్ళిపోయి మన పవిత్రమైన భారతదేశంలో ఉండవలసినటువంటి మానస సరోవరం కైలాస పర్వతం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోకపోతే వాళ్ళు ప్రయాణం చేయలేని స్థితిలోకి వెళ్ళామన్నమాట మనం. ఇవి కూడా దేవ దురదృష్టాలు ఉంటాయి అనుకోండి, పూర్వజన్మ కర్మలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఈ చెమరి మృగాలని వాటి వెంట్రుకలనే మనం చామరము అనే పేరుతో పట్టుకొచ్చి స్వామివారికి విసురుతాం. ఇంగ్లీష్లో దాన్ని యాక్స్ అంటారు, వైఏఎక్స్, జడల వర్రి అని కూడా అంటాం. ఈ చెమరీ మృగములు ఇక్కడ ఏనుగులు వస్తూ ఉంటే చూచి, ఓ ఏనుగుల్లారా, వేసవికాలం ఎండకి మీ శరీరం అంతా ఎండిపోయి చెమట వచ్చేస్తోంది, మీరు తట్టుకోలేకపోతున్నారు, కానీ మీరు తట్టుకోలేక బయటకు వచ్చి మమ్మల్ని తొక్కితే మేము తట్టుకోలేం, మీకు మేము సేవ చేస్తాం, మమ్మల్ని మాత్రం చంపకండి అని తోకలెత్తి చామరం విసిరినట్టు విసిరి ఏనుగులకి ఉన్న వేడి తగ్గించి తాపము తగ్గించి వాటికి చల్లదనం ఇచ్చి వాటి అనుగ్రహంతో బతికిపోతున్నాయట. అద్భుతమైన భావన అది. వెరచి చమరీ మృగంబులు విసరు వాలచామరంబుల, తోకలే చామరంబులు వాటికి, ఎందుకంటే ఎలాగో తోకలకు ఆ కుచ్చు ఉంటుంది కనుక ఆ కుచ్చుతో విసిరి వాటికి ఉన్న తాపం చల్లారుస్తూ ఉంటే వాటిని మాత్రం తొండమెత్తి దీవించి ముందుకు పోతున్నాయి. ఈ విధంగా మహాభయంకరంగా ఏనుగులు ఎదురు లేకుండా తిరగడం మొదలుపెట్టాయి. ఇంతలో ఎదురుగుండా చిన్ని చిన్ని నీటి గుంటలు కనపడ్డాయట. ఈ చిన్ని నీటి గుంటలను చూడగానే గొన్న ఏనుగులు, చిన్న ఏనుగులు ఉంటాయి కదా పిల్ల ఏనుగులు, ఇవి పరిగెత్తుకుంటూ పోయాయి, మహావేగంగా ముందుకు పోయాయి. కలభంబుల్ చెరలాడు పల్వలములు అగ్రాణించి మట్టాడుతున్ ఫలభూజంబులు రాయుతున్ చివురు జంపంబుల్ వడిల్ మేయుతున్ కొలకుల్ సొచ్చి కలంచుతున్ గిరులపై గొబ్బిళ్ళు కోరాడుతున్ పులులను కారెనుబోతులను మృగములను పోనీక శిక్షింపుతున్. ఈ గొన్న ఏనుగులు మహావేగంగా ముందుకు పోతున్నాయి. ఇవి నీటి గుంటలు కనపడగానే అందులో పడి ఆ నీరంతా ఒక్కే దెబ్బకి తొండంతో లాగి తాగి ఆ తర్వాత అందులో ఉన్న పచ్చగడ్డిని పీకి వదలబారేసాయి. పచ్చగడ్డి పరకలు తీసుకుని అప్పుడప్పుడు తినడం మొదలుపెట్టాయి. వాసన చూసి అని ముక్కులు పెట్టి వాసన చూసి చిమ్మని పైకి జంబడం మొదలెట్టాయి. ఏనుగులకి వాసన చూడటం అనే లక్షణం ఉంటుంది. తొండంతో గాలిని పోత్కరించి విడిచిపెడుతున్నాయిట. దారిలో కనిపించే పులులు, పెద్ద పెద్ద ఎనుబోతులు, సింహాలు మొదలైన మృగములు కనపడితే తొక్కి తొక్కి పచ్చడి చేసి ఎక్కడా విడిచిపెట్టకుండా శిక్షిస్తూ పోతున్నాయి. ఇంకా ఎండిపోయిన చెరువులు కనపడితే వాటిని మట్టగించిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒంటికి దురద పెడితే పక్కనున్న పళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి, ఆ పళ్ళ చెట్లు కూడా ఇంతంత చిన్న చిన్న చెట్లు కావు, మనకి మనం పెంచుకునే చెట్లు కావు, పెద్ద మాను కట్టేసిన చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ మానుకి ఇలా రాయిగానే అంత మాను పెళ్ళును విరిగి పక్కకు పడిపోతుందట. ఇలా చెట్లను విరగ్గొడుతూ వాటికున్న పళ్ళు పీక్కుని తింటూ వాళ్లకున్న చిగుళ్ళు లాక్కుని తింటూ రెచ్చిపోతూ ఆడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ ఎదురు లేకుండా ఎక్కడా ఎవరూ మమ్మల్ని అడ్డం కొట్టలేరనే ధైర్యంతో ముందుకు పోతున్నాయి. అంతటి జవసత్వాలు బలపరాక్రమాలు కలిగినటువంటి నిర్భయత్వం కలిగిన ఆ ఏనుగులవి. ఈ ఏనుగులు అలా ముందుకు పోతున్నాయి. ఇందులో ఏం జరిగింది, కాలప్రభావంతో గజరాజు గారు ఒక్కరు దారి తప్పారు. దారి తప్పితేనే వాడిని గజరాజు అంటారులేండి. వాడు దారి తప్పి ఆడ ఏనుగులు తనని సేవిస్తూ ఉండగా భార్యలతో కలిసి ముందుకు వెళ్ళిపోయాడు. వెనకాల రావలసిన భటులంతా మరోవైపుకు వెళ్ళిపోయారు, ఒక్క గజరాజు గారు మాత్రం ముందుకు వెళ్ళిపోయారట. కాసేపు నాకు ఆయన పక్కకు చూస్తే తన పరివారం ఎవరూ లేరు, భటులు లేరు, సేవకు లేరు, కేవలం ఆడ ఏనుగులు మాత్రమే ఉన్నాయి. అయినా మహాబలవంతుడు గనక ఆయనకేం లెక్కలేదు గనక నిర్భయంగా ముందుకు పోయాడు ఈ ఆడ ఏనుగులతో కలిసి. అలా వెళ్ళి ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ మన దాహం తీర్చుకోవడానికి కావలసిన విశాలమైన చెరువు కనపడుతుందా అని వెతగ్గా వెతగ్గా ఆయనకి దూరంగా ఒక మహాసరోవరం కనపడింది. దాదాపు 800 మైళ్ళ చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిందట. ఉత్తి మైళ్ళు కాదు, చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన ఓ మహాసరస్సు కనపడింది. 800 చదరపు మైళ్ళు అంటే ఆలోచించండి, అంతటి మహాసరోవరం ఆ కొండ దగ్గర కనపడింది. ఈయనకి బ్రహ్మానందం కలిగిందట. ఏదో ఈయన మంచినీళ్ళు తాగిపోదాం అనుకుంటుంటే ఇంత సరోవరం కనపడగానే ఏనుగులకి వెర్రెక్కిపోతున్న నీళ్లు చూస్తే అనమాట. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ క్షణంగా దానికి దగ్గరికి వెళ్ళి చూశాడు. అందులో రకరకాల సుందర దృశ్యాలు కనిపించాయి. అటగాంచన్ కరిణీ విభుణుడు నవఫుల్లాంభోజ కల్హారములు నటదిందీవరవారములు కమఠమీ నగ్రాహ దుర్వారములు వటహింతాల రసాల సాల సుమనోవల్లి కుటీ తీరము చెటులోద్ధోత మరాళ చక్ర బక సంచారంబు కాసారము. ఈ కరిణీవల్లభుడు ఆడ ఏనుగులకి భర్త అయిన గజరాజు గారు అక్కడ ఒక విశాలమైన చెరువుని సరస్సును చూశాడు. ఆ కాసారం ఎలా ఉన్నది? అప్పుడే వికసిస్తున్న తామర పువ్వులతో ఉంది. అందులో ఎర్ర తామర పువ్వులు, తెల్ల తామర పువ్వులు, నల్ల తామర పువ్వులు వికసించి ఆ తామర పువ్వుల మీదేమో తుమ్మెదలు చేరి అందులో ఉన్న తేనె తాగి ఝంకారం చేస్తున్నాయి. ఆ ఝంకారంతో కల్లోలంగా ఉందన్నమాట. పోనీ కేవలం తామర పువ్వులేనా, అందులో కహ్లారాలు కూడా ఉన్నాయి, అనగా కలువ పువ్వులు కూడా ఉన్నాయి. అందులో ఉన్న కలువ పువ్వుల్లో ఇందీవరములు ఉన్నాయి. ఇందీవరం అంటే నల్ల కలువ పువ్వు. నల్ల కలువ పువ్వు అంటంగానే అది నీలంగా ఉంటుంది. రాముడు ఎలా నీలంగా ఉంటాడో అలా ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారుగా పూజల్లో, నీలోత్పలం అంటాం దానికి. సంస్కృతంలో మరో పేరు ఇందీవరము. ఇందీవరం అంటే నల్ల కలువ. ఆ నల్ల కలువ పువ్వు చెరువులో నుంచి వచ్చే గాలికి ఇలా ఇలా కదులుతుందట. అందుకే నటదిందీవరవారము, నటత్ కదులుతున్న, అటు ఇటు కదులుతున్న ఇందీవరవారం కలువ పువ్వుల సమూహంతో ఉంది. అది చూడడానికి ఎంత బాగుందో, నల్లని వస్త్రం ధరించిన బలరాముడు కదులుతున్నట్టుగా ఉందిట. అందులో కమఠ తావేళ్లున్నాయి, మీన చేపలున్నాయి, గ్రాహ మొసళ్ళు కూడా ఉన్నాయి. మొసళ్ళు ఒక మాదిరి చెరువులో ఉండవు, అందులో అంతంత పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి. సహజంగా మకరము అనకుండా గ్రాహము అంటే, గ్రాహం అంటే ఎటువంటిది, ఒకేసారి రెండు మూడు ఏనుగుల్ని పట్టి మింగగలిగే అంత నోరు కలిగినటువంటి మొసళ్ళని మాత్రమే గ్రాహాలు అంటారు. పెద్ద పెద్ద జలజంతువుల్ని, తిమింగలాల వంటి వాటిని గ్రాహములు అంటారు. అటువంటి మొసళ్ళు ఉన్నాయట. ఆ మొసళ్లతో కూడిన చెరువు కేసు ఎవరన్నా చూస్తే వణికిపోతారన్నమాట. అందరికీ భయం కలిగిస్తున్న చెరువు అది. అసలు అంత చెరువు అంత లోతు చూడగానే ఎందుకైనా మంచిది, లోపలికి దిగే ముందు కొంచెం ఆలోచించాలి అనుకుంటాడు ఒక మాదిరి వాడైతే. ఇంకా ఒడ్డు మీద వటవృక్షాలు అంటే మర్రి చెట్లు ఉన్నాయి, ఇంకా హింతాళాలు ఉన్నాయి, రసాల వృక్షం అంటే తియ్యమావిడి చెట్లు ఉన్నాయి, సాల వృక్షం మద్ది చెట్లు ఉన్నాయి. ఆ మద్ది చెట్లు, మామిడి చెట్లు మొదలైన చెట్లకి ద్రాక్ష వంటి తీగలు అల్లుకుని పైకెళ్ళిపోయాయి. అన్ని రకరకాల తీగలు, కొన్ని మల్లె తీగలు, కొన్ని ద్రాక్ష మొదలైనవి. ఈ తీగలతో అల్లుబిల్లుకొని ఉన్న చెట్లు ఒడ్డంతా ఉన్నాయట. ఒడ్డు మీద అన్ని చెట్లే. నిజం చెప్పాలంటే ఆ ఒడ్డంతా గట్టు వేశారా, గోడ కట్టారా అన్నట్టుగా ఉన్నాయి చెట్లు. చెట్లే గోడగా ఉన్నాయి. మనం చూసారా, స్లాబ్ ఉంది, స్లాబ్కి ఏం చేస్తున్నాం, పక్కన ఇటుకలు వేసి గోడ కడుతున్నాం. అక్కడ ఇటుకలతో గోడ కాకుండా చెట్లే గోడ కట్టాయి అన్నమాట. అంత అద్భుతంగా ఉన్నది ఆ ప్రాంతం. ఇంకా ఆ ప్రదేశంలో ఏనుగులు వస్తూ ఉంటే ఆ ఏనుగు దెబ్బకి అడిలిపోయి చెరువు అంతా కదిలిందేమో. ఆ చెరువులో ఉన్న తుంపర్ల గాలి పైకి లేచి ఆ గాలికి వణికిపోయి ఆ చెరువులో ఉన్న హంసలు, చక్రవాక పక్షులు, కొంగలు మొదలైనటువంటి నీటి పక్షులన్నీ అల్లకల్లోలంగా టపటపటప పైకి లేచిపోయాయి. ఈ ఏనుగుల దబదబ శబ్దానికి, ఆ నీళ్లలోంచి వస్తున్న అలలకి ఏదో ప్రమాదం దొరుకుతుందేమో అని అనుకుని ఒక్క దెబ్బకి పెద్ద శబ్దంతో అన్ని పక్షులు ఒక్కసారి రెక్కలు అల్లరిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారు. టప్ టప్ అని కొట్టుకుంటూ లేచిపోయాట. అంత పెద్దగా ఉద్ధూత ఎగరగొట్టబడిన ఈ పక్షులతో ఉంది ఆ ప్రాంతం. అటువంటి చెరువుని చూచి పులకించిపోయాడు గజరాజు గారు. యా, ఏం చెరువు కనపడింది అనుకున్నాడు. ఇక్కడే ఈ గజరాజు గారిని ఇంద్రియములకు లోబడిన జీవితో పోల్చారు భాగవతంలో. జీవులకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ ఐదు ప్రధానేంద్రియాలు, అందుకే వీటికి జ్ఞానేంద్రియములని పేరు. ఈ జ్ఞానేంద్రియములు కాకుండా మరో ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, అవి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఏమిటి? మనం మాట్లాడే మాట వాక్కు, ఇదిగో చెయ్యి, చేత్తో పనిచేస్తాం కాబట్టి కర్మే చేస్తాం కనుక పాణి, నడవడానికి ఉపయోగపడే పాద, పాయు, ఉపస్థ. పాయు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ మలమూత్ర ద్వారాలు ఐదు కూడా వరసగా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలనేవి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలతోటే ప్రమాదం మనకి. కర్మేంద్రియాలు వాటి పనులు చేస్తాయి, అవేం పెద్ద కొంప మంచవు, కానీ సహజంగా జ్ఞానేంద్రియాలకి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అనగా అందమైన దృశ్యం కనబడితే కన్ను చెదిరిపోయేలాగా దాన్నే చూస్తాం మనం. మానవుడికున్న బలహీనత సౌందర్యాన్ని చూడటం. కళ్ళు తొందరగా ఒక దృశ్యం చూడగానే ఆకర్షింపబడతాయి. చెవులు మంచి శబ్దం వినగానే ఆకర్షణకి గురవుతాయి. నాలుక రుచికి గురవుతుంది. రుచులు పడ్డాయంటే మంచి ప్రసాదం భలే బాగుంది, ఇంకొక కప్పు ఇవ్వరా అంటున్నావా లేదా అంటే ఆ పూట మన నాలుక ఇది ప్రసాదం కాదు, రుచిగా ఉంది, తినాలి అని కొంచెం లాగుతోందన్నమాట. ఇంకా చర్మం హాయిగా ఏసీ వేసి చల్లగా కూర్చోబెడితే ఎంత హాయిగా ఉంటుంది. అదిగా బయట ఏమో దోమలు కొడతాయని బయట కుర్చీలు వేసినా అందరూ ఇరుక్కుని కిందే కూర్చుంటారు, కానీ బయట కూర్చోట్లేదంటే ఈ చర్మానికి ఉన్న లక్షణం అది, కాస్త చల్లగా ఉంటుంది కనుక ఇది చర్మం యొక్క లక్షణం. ఇక ముక్కులు సువాసన పీల్చి ఆనందపడతాయి తప్ప డ్రైనేజీ వాసన పీల్చాలని పొరపాటును కూడా అనుకోవు. ఈ ఐదు సహజముగా ఆకర్షణకు లోనైతే, ఈ ఆకర్షణ ఎక్కువైతే వాడు ఉన్మాది అయి భ్రష్టుడై తనను తాను మర్చిపోతాడు. అందుకే ఆకర్షణ ఉండడం వేరు, ఆకర్షణ అధికమవ్వడం వేరు. సంపూర్ణ ఆకర్షణకి గురవ్వడమే పతనం. ఇప్పుడు ఏనుగులకి అటువంటి సంపూర్ణాకర్షణ చెరువు ద్వారా కలిగింది. ఎలా కలిగింది? తోయ జగంధం బుదోగిన చల్లని మెల్లని గాడుపుల మేనులలర కమలనాళాహార విమలవా కలహం సర్వములు చెవుల పండువులు చేయ పుల్లదిందీవరాంభోరుగా మోదం బుఘ్రాండరంధ్రం బులగార వింప కల్లోల నిర్గత కాసార జలములు వదన గహ్వరముల వాడుదేర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవము ఈ క్షణములకు విందు చేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయోథం బుమడుగుతొచ్చే. అందులో ముందు తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల మీద నుంచి చల్లని నీటి తుంపరలు ఎగిరొచ్చాయి. ఆ నీటి తుంపరలు ఏనుగులు ఒంటి మీద పడ్డాయి. అసలే ఆ చెరువు చల్లగా ఉంది. ఆ చెరువుల మీద నుంచి వచ్చినటువంటి నీటి తుంపరలు కూడా గంధం పొడితో, ఏ గంధం పొడి, తామర పువ్వులలో ఉన్న పుప్పొడితో వచ్చి మీద పడ్డాయి. దాంతో ఈ చల్లని నీళ్లు చల్లగాలి ఒంటి మీద పడగానే చర్మములు పరమసౌఖ్యం పొందాయి. అమ్మాయ, మనకున్న వేసవికాలపు తాపమంతా చల్లారిపోయింది, చర్మమంతా సౌఖ్యం పొందింది, ఆహ్లాదం పొందింది అని ఆ చర్మాన్ని ముట్టుకుని పులకించిపోయాయి. అంటే ముందు చల్లగాలి వల్ల, నీటి తుంపర్ల వల్ల చర్మానికి ఆహ్లాదం కలిగింది. ఇంకా అందులో అటూ ఇటూ ఎగురుతూ ఉన్నటువంటి చక్రవాక పక్షులు, హంసలు మొదలైనటువంటివి కిలకిలారావాలు చేస్తున్నాయి. ఆ శబ్దము చెవులకి ఇంపు కలిగించింది. పక్షుల యొక్క కోతలు సంగీత ధ్వనుల్లో ఉన్నాయి, అందుకని ఆ సంగీతానికి చెవులు ఆనందం పొందాయి. ఇంకా అందులో నుంచి వస్తున్నటువంటి మంచి గాలి ముక్కుల్లోకి వెళ్ళింది. ఆ గాలి మామూలు గాలి కాదు కదా, అందులో ఉన్న తామర పువ్వులు, కలువ పువ్వులు, ఆ గాలి, ఆ కలువ పువ్వుల మీద నుంచి ఇంకా రకరకాలైన పుష్పాల మీద నుంచి వస్తున్న గాలి ముక్కుల్లోకి వెళ్ళగానే ముక్కులకి సువాసన వచ్చింది. ఈలోపు ఏమైంది? పెద్ద పెద్ద అల్లలతో పక్షులు అవి ఆ నీళ్లలో తిరుగుతూ ఉంటే ఆ పక్షుల రెక్కల నుంచి ఎగరగొట్టబడిన నీళ్లు నోట్లో పడ్డాయి. నోట్లోకి నీళ్లు వెళ్ళగానే గుటుక్కుని మింగి అబ్బో నీరు కూడా చాలా రుచిగా ఉంది, నిర్మలంగా ఉంది, బాగుంది అనిపించింది వాటికి. అంటే నోరు కూడా, రసనేంద్రియం కూడా ఆనందం పొందింది. ఇది సరిపోదా అన్నట్టుగా మొత్తం ఆ చెరువంతా నీరు నిర్మలంగా ఉంది. తామర పువ్వులున్నాయి, పక్షులున్నాయి, వీటితో కూడిన చెరువు ఎలా ఉందిట? మూడు లోకాల లక్ష్మిలా ఉందిట, త్రిజగల లక్ష్మిలాగా. ఆ సౌందర్యం కళ్ళకు ఆనందం కలిగించింది. ఈ విధంగా ఏకకాలంలో కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం అని పిలువబడే పంచేంద్రియాలని మరిచిపోయి ఇంకా బయట ఆలస్యం చేయకూడదు, నీళ్లలో దూకేద్దాం, మంచినీళ్ళు తాగుదాం, జలక్రీడలాడదాం అనుకుంటూ ఏనుగులు గుంపులు గుంపులుగా డామ్ డామ్ అనే శబ్దంతో దూకేశాయి. ముందు గజరాజు గారు, వెనకాతలు ఆయన భార్యలు. ఇంకా దూకిన తర్వాత ఆటలు మొదలుపెట్టారు. మంచినీళ్ళు తాగిపోవచ్చుగా, అలా పోబుద్ది ఇదిట, ఓ 10 రూపాయలు లేనప్పుడు 10 రూపాయలు చాలనుకుంటాడు, 10 వస్తే అయ్యో ఎంత పొరపాటు, 10 అడిగానే అడిగేదో 1000 అడగచ్చు కదా అని అప్పుడు అనిపిస్తుంది. అవసరం 10, కానీ తీరా 10 పడితే 10 బదులు 1000 అనిపిస్తుందట. ఈ ఆశలా పెరగడమే మనిషిని భ్రష్టుని చేయటం. అలాగే ఈ ఏనుగులు కూడా ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే తాగిపోదాం అనుకుని వచ్చాయి. తీరా మంచినీళ్ళు ఎక్కువగా దొరికేసరికి తాగడంతో పాటు ఆటలు మొదలెట్టాయట. తొండంబుల పూరింపుతు గండంబుల దల్లు కొనుచు గళ్ళగళ్ళరవముల్ మెండుకొన వలుద కడుపులు నిండం వేదండ కోటి నీటింద్రవిన్ తొండాల నిండా నీళ్లు తీసుకోవడం, ఆ తొండంతో ఉన్న నీరు నోట్లో పోసుకోవడం, తొండంతో తీసుకుని కింద నోరు ఉంటుంది అందులో పోసుకుంటాయి, అవి అందులో పోసుకుని గడగడగడ తాగేస్తున్నాయట. ఆ నీళ్లు తాగుతూ ఉంటే శబ్దం కూడా విచిత్రంగా ఉందనమాట, కళ్ళ కళ్ళ శబ్దం చేస్తున్నది. పెద్ద సెలయేరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏ కపిల తీర్థం దగ్గర డామ్ డామ్ నీళ్లు పడితే ఎంత శబ్దం వస్తుందో, ఈ ఏనుగులు తొండంతో నీళ్లు లోపల పోసుకుంటూ ఉంటే అంత శబ్దం వస్తుంది. ఇలా కళకళ శబ్దాలు చేసుకుంటూ బాన కడుపులు నిండేలాగా నీరు తాగుతున్నాయట. ఒక్క దెబ్బకి తొండంతో లాగితే ఓ 1000 లీటర్ల నీళ్లు వస్తున్నాయి ఆ తొండంలోకి. అన్ని నీళ్లు నోట్లో పోసుకు తాగడం, మళ్ళీ మిగతా నీళ్లు మీద తల్లుకోవడం, ఈ విధంగా ఆ ఏనుగుల సమూహం నీళ్లు తాగడం మొదలెట్టింది. అప్పుడు గజరాజు గారు తమాషా చేశాడు, ఆయనకి చమత్కారం చెయ్యాలనిపించిందిట. తొండం నిండా నీళ్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ నీళ్లతో ఉన్న తొండం పైకి ఇలా ఎత్తాడు. ఆ ఎత్తేటప్పుడు కూడా ముందు కాళ్ళు ఇలా పైకి ఎత్తుతాయి ఏనుగులు, మీరు ఎప్పుడైనా తోండిసారి. ఆ మునికాళ్ళు అలా పైకెత్తి తొండం పైకెత్తాట. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కిల్చి పూరించి చండభమార్గంబునకెత్తి నిక్కి వడినుడాడించి పింజింప ఆరభటి నేరములోన పెళ్ళగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడడు మేన కర్కటములన్ బట్టన్ సురల్ మ్రాన్పడన్. ఈ గజరాజు గారు తొండ నిండా నీళ్లు తీసుకుని ఆ తొండాన్ని ఇలా కొంచెం ఊపుకుంటూ కాళ్ళు పైకెత్తి తొండం పైకెత్తి చండభ మార్గం బునకెత్తి, చండభుడు అంటే సూర్యుడు, సూర్యుడి మార్గం అనగా ఆకాశం, ఆకాశంకే చాలా పైకెత్తాడు. ఎత్తిన తర్వాత ఒక్కసారి తొండం ఇలా ఊపి ఝామ్ అని నీరంతా పైకి విసిరిపెట్టాడు. ఈ నీరు పైకి అలా జల్లాడు. ఆ జల్లడంలో ఏనుగు తొండంతో నీళ్లు పైకి విసరడం ఓ ఫౌంటెన్ చిమ్మినట్టు ఉంటుందన్నమాట. ఆ మధ్యన ఫైర్ ఇంజిన్ వాడు ఆ గొట్టంతో కొడితే ఆ గొట్టం ఇక్కడి నుంచి అంత దూరం ఝామ్ అని వెళ్ళింది. దానికి 1000 రెట్లు వేగంతో గజరాజు గారు ఈ తొండంతో నీళ్ళు అలా పైకి విడిచిపెట్టాడు. ఇందులో ఏముందండి చమత్కారం? ఏనుగులు అలా నీళ్లు విడిచిపెడతాయి కదా అంటే మరి ఇక్కడే ఉందంతా అసలు కథ అంతా. ఆయన తొండంలోకి నీళ్లు తీసుకున్నప్పుడు ఆ నీళ్లతో పాటు ఆ చెరువులో ఉన్న చేపలు, ఎండ్రకాయలు అంటే పీతలు, మొసళ్ళు వెళ్ళిపోయాయట. అంటే తొండంలోకి మొసళ్ళు కూడా దూరేయంటే ఆ తొండం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. చేపలు దూరేయంటే అర్థం ఉంది, పీతలు దూరేయంటే అర్థం ఉంది, మొసళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ మొసళ్ళతో చేపలతో పీతలతో ఉన్న ఈ నీరెంత పైకి విడవగానే ఈ చేపలు ఈ పీతలు ఈ మొసళ్ళు ఎక్కడికో పైకి వెళ్ళిపోయాయి. ఆ పైన ఏముంది, ఆకాశంలో 12 రాసులు ఉన్నాయి. ఆ రాసుల్లో ఈ మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయట, చేపలు వెళ్ళి మీనరాశిని పట్టుకున్నాయి, పీతలు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయి. కర్కాటకం అంటే పీత, ఎండ్రకాయ. క్యాస్ట్ ఫీలింగ్ అన్నాడు ఆయన. వ్యాసుల వారు ఎంత బాగా అన్నారంటే, ఆహా మా కులం ఎక్కడ కూడా ఉంది అని. ఇప్పుడు ఈ పైకి విసిరినప్పుడు ఇంకోటి చోటకి వెళ్ళొచ్చుగా వెళ్ళలేదట, చేపలు వెళ్ళి మీనరాశిలోనే పడ్డాయి, ఎందుకంటే మన చేపల గనక. మొసళ్ళు వెళ్ళి మొసళ్ళనే పట్టుకున్నాయి మకర రాశినే, పీతలు వెళ్ళి కర్కాటక రాశినే పట్టుకున్నాయి. ఏమి ఆశ్చర్యకరంగా విసిరాడు ఆయన, ఇవి వెళ్ళి ఆ రాశిలో పడ్డాయట. అంతటి మహాపరాక్రమంతో అద్భుతమైన చమత్కారం చేశాడు ఆయన. ఇది చూచి దేవతలు మ్రాన్ పడ్డారు అన్నాడు. సురల్ మ్రాన్ పడన్, దేవతలు వణికిపోయి ఈ గజరాజు గారే గనక నిజంగా పైకొచ్చి ఉంటే మన ఐరావతం ఒక క్షణం బతుకుతుందా? ఏమి బలం ఇది? ఎక్కడ భూలోకం, ఎక్కడ పర్వతం, ఎక్కడి నుంచి నీళ్లు విడిచిపెట్టాడు? అవి వచ్చి స్వర్గానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న రాసుల్ని పట్టుకుంటున్నాయి ఆ జంతువులు, ఏమి వీడి బలం అని ఆ చమత్కారానికి వాళ్ళు కూడా తెల్లబోయి ఆ బలానికి మెచ్చుకొని పుష్పవర్షం కురిపించారట. ఇంతలో ఏం జరిగింది, ఈ ఆడ ఏనుగులన్నీ వచ్చి మనం కాసేపు చమత్కారాలు మేము చేస్తాం, నువ్వే చేయటం కాదు, ఆడుకుందాం, ఆడేటప్పుడు మేము చేసేటటువంటి సేవలు అంగీకరించు అని గజరాజు గారిని మధ్యలో నిలబెట్టి చుట్టూ వచ్చేసే ఆడ ఏనుగులు దాదాపు 1000 మంది ఉన్నాయి. అవి 1000 ఆడ ఏనుగులు. ఈ ఆడ ఏనుగుల్లో కొన్ని ఏనుగులు ఏం చేసాయట, ముందుగా నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద జల్లాయి. కరిణీకరోజ్జిత కంకణ చటదోగి సలయేటి నీలాద్రి చెలువు దెగడు. ఏనుగుల రాజుగారు నల్లగా ఉన్నాడు, నల్ల ఏనుగది. ఆడ ఏనుగులు నీళ్లు తొండంతో ఎత్తి మీద చల్లాయి. ఆ నీళ్లు ఏమయ్యాయి, ఇంతంత బిందువులు బిందువులు కింద పడ్డాయి. నీళ్లు ఎప్పుడు పైన పడగానే ఏనుగుకి చర్మం ఒక రకమైన విచిత్రంగా ఉంటుంది కనుక ప్లాస్టిక్ మీద పడిన నీళ్లు ఎలా అయితే బిందువుల్లా కనపడతాయో అలా నీటి బిందువులు కనపడడం మొదలెట్టాయి. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలిసిన, గజరాజు గారు అంజన పర్వతం, అంజన పర్వతం అంటే నల్లగా ఉంటుంది కాటుక కొండ, కాటుక కొండ మీద వర్షం పడితే ఎలా ఉంటుంది? ఆ వర్షం నీళ్ళు కింద కారుతూ ఉంటాయి. సెలయేరుతో కూడినటువంటి కాటుక కొండవలే ఉన్నాడు. అంటే ఈ నీళ్లు పైనబడి కిందకి కారిపోతూ మధ్య మధ్యలో బిందువులు నిలబడి అచ్చం ఈయన నల్లని కొండలాగా ఆ కొండ మీద నుంచి కిందకి ప్రవహిస్తున్న సెలయేరులా నీరు కారుతోంది. సెలయేరుతో పాటు కొండ మీద అప్పుడప్పుడు కనపడే నీటి బిందువుల్లాగా ఆయన ఒంటి మీద ఆ నీటి బిందువులు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ విధంగా ఆయన నల్లని కాటుక కొండలో ఉన్నాడు. ఇంతలో మరో స్త్రీ లేచింది. ఆవిడేం చేసిందిట? ఎర్ర తామర పూలు పట్టుకొచ్చింది. హస్తి నీహస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాణి విరవు సూపు. మరికొన్ని ఆడ ఏనుగులు ఎర్ర తామర పువ్వులు పట్టుకొచ్చి ఆయన మీద పెట్టారు. గజరాజు గారు నీళ్లల్లో ఉన్నాడు. ఆయన వీపంతా ఎర్రని తామర పువ్వులు, వికసించిన తామర పువ్వులు తెంపి పెట్టారు. ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కన్నులో ఉందిట. 1000 తామర పువ్వులు పెట్టగానే 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడిలా కనబడ్డాడు గజేంద్రుడు. ఎంతలో మళ్ళీ ఇంకోటి ఏం చేసిందిట? హఠాత్తుగా ఇది పక్కకి తోసేసిందనమాట. తోసేసి అందులో ఉన్నటువంటి తెల్లని తామర పువ్వుల్ని తీశాయి. కుంజరీ పరిచిత కుముద కాండం బుల్ల ఫణిరాజమండన ప్రభవహింసు. తెల్లని తామర పువ్వులు పట్టుకొచ్చి కాండములతో సహితంగా ఏనుగుల మీద పెట్టాయి. గజరాజు గారు నీళ్లలో ఉన్నాడు. తెల్లత కలవ పువ్వులు పట్టుకొచ్చే ఆడ ఏనుగులు, తెల్ల కలువ పువ్వులు కూడా, కింద కాడ కూడా ఉన్నాయి. కాడ పువ్వు కూడా ఉంది. ఈ కాడతో కూడిన పువ్వులు 1000 పరవగానే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క త్రాచు పాములో ఉంది. ఇప్పుడు గజరాజు గారు ఎలా ఉన్నారు? సర్పములను ఆభరణముగా ధరించేటటువంటి శివుడిలో ఉన్నట్ట. అంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పాములో కనపడుతోంది. శివుడి మెడలో ఎవడు ఎవరుంటారు? వాసుకి ఉంటాడు. వాసుకి తెల్లగా ఉంటాడు. తెల్లని వాసుకి 1000 పడగలతో ఈ శివుణ్ణి చుట్టుకున్నాడా అన్నట్టుగా గజరాజు గారు కాసేపు కనబడ్డట. ఇంతలో పుప్పొడి తీసుకొచ్చాయి. అవి పువ్వులలో మధ్యలో ఒక దుద్దు ఉంటుంది, తామర పువ్వుల్లో కలువ పువ్వుల్లో. ఆ కలువ పువ్వుల్లో ఉన్న దుద్దు పీకి అందులో ఉన్న పొడిని మీద చల్లాయట. అప్పుడు చూడడానికి ఎలా ఉంది? అప్పుడేమో బంగారపు రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. మొత్తం ఆయన ఒళ్ళంతా పసుపు కింద అయిపోయింది. అప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట అంటే మేరు పర్వతం బంగారు కొండలో ఉన్నట్ట. ఈ విధంగా ఆ మహానుభావుడు రకరకాలైనటువంటి రూపాలతో కనబడుతూ ఉంటే ఈ రూపములన్నీ ఒక లెక్క అని మళ్ళీ ఆడ ఏనుగులు అందులో ముచ్చపు చెప్పలున్నాయి. ఆ ముచ్చపు చెప్పలన్నీ పీకి మీద పెట్టాయి. ఆ ముత్యాలతో కూడిన ఈయన ఎలా ఉన్నాడు? పాల సముద్రంలోని లక్ష్మీదేవిలా ఉన్నట్ట. పూర్వం పాల సముద్రంలో లక్ష్మీదేవి ఒళ్ళంతా ముత్యాలు అలంకరించారు. ముత్యములతో అలంకరింపబడిన సాక్షాత్తు ఆదిలక్ష్మిలా కనబడ్డాడు. కాసేపు ఎదురు లేకుండా జలక్రీడలాడుతూ ఆ సరస్సులో విహరిస్తున్న గజరాజు ఈ విధంగా కాసేపు కాటుక కొండలాగా, కాసేపు మేరుపర్వతంలాగా, కాసేపు శివుడిలాగా, కాసేపు 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడిలాగా, మరి కాసేపు ఆదిలక్ష్మిలాగా కనపడుతున్నాడు. ఈ విధంగా ఆడుకుంటూ ఉండగా ఆ చెరువులో చాలాసేపటి నుంచి తిండి తిని నిద్రపోతున్న ఒక మొసలి ఈ శబ్దాలు విన్నది. అసలు నిజానికి ఈ సరస్సు అంతటికి నాయకుడు ఒక మకరేంద్రుడు. ఈయన గజేంద్రుడు, ఆయన మకరేంద్రుడు. ఆయన హాయిగా అంత పూర్వమే ఈ ఏనుగులు రావడానికి 1-2 గంటల క్రితం 1000 పెద్ద పెద్ద చేపల్ని, 500 తాబేళ్లని, 1000 పీతల్ని ఇలాంటి వాటన్నిటిని బ్రేక్ఫాస్ట్గా తిని నిద్రపోతున్నాడు. మధ్యాహ్నం భోజనం ఇంకా వేరే ఉంటుంది. అది హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతూ అడుగునెక్కడో బురదలో కూర్చుని ఉన్నటువంటి ఈ మకరమునకు పైన ఏదో గందరగోళం కనపడి కళ్ళు తెరిచి పైకి చూసింది. పైన ఏనుగుల గుంపు. ఆ ఏనుగులకి నాయకుడు గజరాజు. గజరాజు గారు ఆడ ఏనుగులతో క్రీడించటం, అవి రకరకాల చేష్టలు చేస్తూ ఉండడం చూడగానే పళ్ళు పటపట కొరికి, నేను హాయిగా తిండి తిని నిద్రపోతుంటే నా కొలనులోనికి అడుగు పెట్టి కొలంకు మొత్తం కలంకం చేసి మురికిళ్ళు చేసి ఆడుకుంటున్న వీడెవడు? ఈ ఆడ ఏనుగులతో వస్తాడా? వీడు అంతం చూస్తానంటూ కస్సుమని పైకి లేచాడు ఆ మకరేంద్రుడు. భుగ భుగాయిత భూరి బుద్భుద చటలతో కదలుచో దివికి భంగంబులెగయ వాళ్ళ విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమ ఘుమా వర్తమడర కల్లోల జాల సంఘట్ట నంబుల తటీతరుల మూలంబులై ధరణిగోల భువన భయంకర ఫోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి బాలు కబళించి పట్టి భాను కబళించి పట్టు సర్భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాదు నొడిసి పట్టే అమాంతంగా ఈ నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు ఒక మకరేంద్రుడు. ఆయన ఎలా ఉన్నట్ట, బుస్సు బుస్సు నోట్లోంచి గాలి విడిచిపెడుతున్నాడు. ఆ గాలి వల్ల మొత్తం ఆ కొలనులో ఉన్నటువంటి నీరంతా కలకలలాడిపోయింది, కొత్త కొత్త ఉడిగిపోయింది, పెద్ద పెద్ద కెరటాలు లేచిపోయాయి. అది అరుస్తున్న అరుపులకి ఆ నీళ్లలో ఉన్నటువంటి చేపలు ఉడిగిపోయి దూరంగా పరిగెత్తాయి. సాటి మొసళ్ళు కకావికలై పారిపోయాయి, తాబేళ్లు దాక్కున్నాయి. ఇంతెందుకు ఆ చెరువులో కాపురం ఉంటున్నటువంటి ప్రతి ప్రాణి ఉడికి దూరంగా పారిపోవడం మొదలుపెట్టిందట. ఇది లేస్తూ ఉంటే దాని నోట్లోంచి వచ్చేటటువంటి గాలికి బుడగలు లేచి ఆ బుడగలు కళపెళ శబ్దాలతో పైకి లేచిపోతున్నాయి. తోకతో దబ్బ 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 నీళ్ల మీద కొట్టుకుంటూ తెడ్డు వేసినట్టుగా పైకి వస్తుంది అది. ఆ తెడ్డు దెబ్బకి, ఆ తోకతో కొడుతున్న దెబ్బలకి కెరటములు లేచి ఒడ్డుకొచ్చి ఒడ్డు మీద ఉన్న చెట్లు గట్టు కింద ఉన్నాయని చెప్పాను కదా, చెట్లు చాలా గట్టు కింద పెరిగి ఉన్నాయి. ఈ నీళ్లు ఆ గట్టు మీద ఉన్న చెట్లకి తగిలి చెట్లు వేళ్లతో సహితంగా లేచి నీళ్లలో పడిపోయాయి డామ్ అనే శబ్దంతో. అంటే ఎంత వేగంగా కెరటం లేచిందో ఆలోచించండి. కెరటము ఎంత వేగముగా లేవకపోతే అంతంత పెద్ద చెట్లు సమూలంగా లేచి సరస్సులో పడిపోయాయిట. ఈ విధంగా సరస్సు మొత్తం అల్లకల్లోలం చేస్తూ సరస్సులోంచి వచ్చిన నీరు ఏకంగా 2 కిలోమీటర్ల దూరం ఒడ్డు మీదకి ప్రవహిస్తూ ఉండగా భయంకర శబ్దం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి జంతువులే కాకుండా ఒడ్డు మీద ఉన్న జంతువులు కూడా వణికిపోయేలాగా పోత్కారం చేస్తూ అరుస్తూ గీపెడుతూ గందరగోళం చేస్తూ బయటకు వచ్చాడు మకరేంద్రుడు. రావడంతో సరస్సులో నుంచి ఏనుగుని చూచాడు. ఎర్రబడిన కళ్ళతో దాన్ని ధిక్కరించాడు, తోకతో కొట్టాడు, ఎగిరాడు, హుంకరించాడు, అమాంతంగా దూకాడు, దాని ముందు కళ్ళు పట్టేశాడు. ఆ పట్టడం కూడా భానుకబళించి పట్టు సర్భానుపగిది, సూర్యుణ్ణి పట్టుకునే రాహువులా పట్టుకున్నట్ట. సర్భానుడు అంటే రాహువు, రాహువు పర్వకాలములో సూర్యుణ్ణి పట్టుకుంటాడు గ్రహణం నాడు. గ్రహణం నాడు సూర్యుణ్ణి పట్టుకునే రాహువులాగా అమాంతంగా వచ్చి గజరాజు గారి ముందు కాళ్ళు పట్టాడు ఆయన. అంటే మనకి చెప్పకుండానే ఏం చెప్పాడు, రాహువు గ్రహణం నాడు పట్టుకుంటే కాసేపు నాక విడిచిపెడతాడు, గజేంద్రుడు కూడా మోక్షణం తప్పదు అని చెప్పడం అన్నమాట. అది కవి యొక్క చమత్కారం, చెప్పకుండా చెప్పడం అంటారు దాన్ని. ఎప్పుడైనా పోలికని బట్టి భవిష్యత్తు తెలుస్తుంది మనకి. గ్రహణం ఎంతసేపు ఉంటుంది, పట్టు విడుపు ఉంటాయిగా, అలాగే ఈయనకు కూడా పట్టు విడుపు ఉంది అని ఒక సూచన చేశాడు. గజరాజు కూడా సామాన్యుడు కాదుగా, ఆయన మహాపరాక్రమవంతుడు. అందుకే ఈ మకరేంద్రుడు వచ్చి ఈ మొసలు వచ్చి పట్టుకోగానే ఒక్క దెబ్బకి ఒక్క తన్ను తని విసిరి అవతల పారేశాట. వడిదప్పించి కరీంద్రుడు నిడుదకరం వెత్తివేయ నీరాటంబుం పొడవడగినట్లు జలముల పడికడు వడిబట్టె పూర్వపద యుగళంబున్. తన ముందు కాళ్ళు పట్టుకున్నటువంటి మొసలి వీపు మీద తొండంతో ఒక్క దెబ్బ కొట్టాడు, ఒక గుద్దు గుద్దాడు. ఏనుగు తన దంతాలతో పోటు పొడిచిందనమాట. పొడవగానే ఆ వీపు మీద ఉన్న చెప్పలు పగిలాయిట. మొసలికి పైన ఇంతంత పులుసులు ఉంటాయి, ఆ పులుసులు 2 పగిలాయి, నెత్తురొచ్చింది. దాంతో ఈ ఏనుగు కూడా సామాన్యమైది కాదు బాబోయ్ అనుకుని కాళ్ళు వదిలి నీళ్లలో చచ్చిపోయినట్టు దాక్కుంది కాసేపు. అమ్మయ్య వదిలిందిరే బాబు, ఇంక ఇక్కడ ఉండడం ప్రమాదం అనుకుని ఏనుగు మళ్ళీ కదలబోతుంటే మళ్ళీ అమాంతంగా వెనక నుంచి వచ్చి తోక ఉతుకు లోపలికి లాగేసింది. మళ్ళీ అది వెనక్కి తిరిగి కొట్టేలోపు తప్పుకుని దాక్కుని కనపడదు, అది నీళ్లలో ఉంటుంది, ఇది కనపడుతోంది. నీళ్లలో ఉన్న మొసలికి నీళ్లలో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనపడతాయి, మనకి నేల మీద కనబడినట్టుగా. ఏనుక్కి కనపడదు, దానికి కనబడుతోంది. అందుకే ఇది తప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా పట్టుకోవడం, కొట్టబోతే దాక్కోవడం చేసేదట. ఇంకా ఈ రెండింటికి యుద్ధం మొదలైంది. కరిదిగుచు మకరిదరికిని కరిదరికిని మకరిదిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుతును నతల కొతల భటులు అరుదుపడన్. ఏనుగు మొసలిని ఇలా దగ్గరికి లాగేది, మొసలి ఏనుగుని లోపలికి నీళ్లలోకి లాగేది. ఇది ఒడ్డుకు లాగితే అది నీళ్లలోకి లాగేది. ఈ రెండు ఈ గిర్రం తిరిగిపోతున్నాయి, ఢామ్ అనే శబ్దంతో నీళ్లలో పడిపోతున్నాయి. నీళ్లలో పడి మళ్ళీ అంతలోనే లేచి నిలబడి ఇది తొండంతో కొడితే అది తొండాన్ని చీరి తోక వేపుకొచ్చి తోకతో మళ్ళీ లోపలికి లాగేది. ఈ రెండు ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే నీళ్లలో పడిపోతూ ఉంటే ఈ బరువుకి మొత్తం ఆ ప్రాంతమంతా కదిలిపోతోంది. ఈ భూమిని మోస్తున్న అతల కొతల వెతల సుతల తలాతల రసాతల పాతాళాల్లో ఉండే భటులంతా ఈ దెబ్బలకు అదిరిపోతున్నారట. ఎప్పుడైనా మేడ మీద ఎవరన్నా ఎగిరి గంతులేస్తే కింద ఉన్న వాళ్ళకి శబ్దం రాదు. ఇప్పుడు ఈ కొండంతా ఒక మేడలో ఉంది. ఆ అడుగుల పాతాళాది లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ పైన శబ్దాలకి వాళ్ళు కంగారు పడుతున్నారట. అంత ఘోర యుద్ధం సాగడం మొదలయ్యింది. ఆటోపంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీలదంతంబులం వాటించున్మెడగట్టి బట్టి హరిదోర్దండాభ సంభాహతిన్ హరిదోర్దండాభ సుండాహతిన్ నీటన్ మాటికి మాటికిన్ దిగువగా నీరాటమున్ నీట పోరాటం నోటమి పాటు దూపుట కరణ్యాటంబు వాచాటమై. ఇంతలోనే ఏనుగు తన దంతములతో వీపు మీద పొడిచింది. దాని రొమ్ము పగిలింది. మళ్ళీ అది నీటిలో దక్కుంది. మళ్ళీ అది అమాంతంగా లేచింది. తన కోరలతోటి పొట్ట చీల్చింది. మళ్ళీ అంతలోనే వెనక నుంచి వచ్చింది. కాళ్ళ దగ్గర కోరింది. నీళ్లలో పడింది. మళ్ళీ పైకి లేచింది. ఓసారి మొసలు లేస్తే ఓసారి ఏనుగు పైకి నీళ్లలోంచి లేస్తోంది. అంటే నీళ్ల పైన ఉన్నవారికి ఒకసారి ఏనుగు కనబడుతోంది, ఒకసారి మొసలు కనబడుతోంది. మళ్ళీ అంతలోనే నీళ్లలో పడిపోతున్నాయి. మొసలు దాక్కుంటోంది, కనబడడం లేదు. ఈ విధంగా ఓ పక్కన నీరాటం, ఓ పక్కన అడవిలో తిరిగే వనాటం, ఈ రెండు యుద్ధం చేస్తూ ఉంటే మొత్తం ఆ ప్రాంతమంతా అల్లకల్లోలమైపోయింది. నీరంతా బురద బురదైపోయింది. ఘోర యుద్ధం సాగింది. అందుకే పోతనగారు ఇంత ఘోర యుద్ధం సాగుతూ ఉంటే పద్యాలు సరిపోవని ఓ గద్యం రాశారు. ఇక్కడ ఆయన ఓ పేజీ గద్యం రాశాడు. ఆయన ఇట్లు కరిమకరంబులు రెండు ఒండొండ సముద్రండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబునై హరి హరియును గిరి గిరియును తాకి పిరుతివియక పెనంగు తరంగున నీరాటంబైన పోరాటంబునం వట్టుతూ వెలికి లోనికిన్ దిరుగుతూ కొలంకు కలంకుం వంద కడుబడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగుళ్ళు బుగుళ్ళను చొప్పుళ్లతో జలంబులొప్పరం వెగయ చప్పరించుతూ తప్పక వదనక ఫరంబులను అప్పళించుతూ నిశిత నిరాంత దురంత దంత కల్పాంత కాల కీలి కరగదాఘాత ప్రభూత సంఘాతంబులై పునుకలు ఇంతింత ఒప్పతిల్ల నాచు గొల్ల లొప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతూ ఓల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులంబులే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుచున్న సమయంబున అన్నాడా. ఈ విధంగా ఈ ఏనుగు ఈ మొసలి ఒకదానితో ఒకటి ఘోర యుద్ధం చేస్తూ కింద పడిపోతూ నీళ్లలో పడిపోతూ పైకి లేచిపోతూ ముక్కులు చీరుకుంటూ ఇది తొండంతో కొడుతూ ఉంటే అది కోరలతో చీరుతూ ఉంటే మధ్య మధ్యలో గుండ్రంగా తిరుగుతూ పడిపోతూ ఉంటే ఆ నీళ్లలో ఉన్న నాచు అంతా పైకి లేచిపోయింది. అందులో ఉన్న ముచ్చపు చెప్పలు పచ్చడైపోయాయి. ఇవే కాకుండా ఇంకా రకరకాల గొల్లలు ఉంటాయి, అలాంటివన్నీ నత్తలు మొదలైనటువంటివన్నీ పచ్చడైపోయాయి. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా ఈ రెండు యుద్ధం చేస్తుంటే మధ్యలో ఆ రెండింటికి మధ్యలో చేరి చేపలు పచ్చడైపోయాయి, మొసళ్ళు చచ్చిపోవడం మొదలుపెట్టాయి, ఎండ్రకాయలు పచ్చడైపోవడం మొదలుపెట్టాయి, పీతలతో పాటుగా పెద్ద పెద్ద చిప్పలు కలిగిన కమఠములు కూడా తాబేళ్లు కూడా బూడిదైపోతున్నాయి. ఈలోపు మొత్తం నీరంతా కసాపిసమైపోయింది, బురద బురదైపోయింది. ఒక్కసారి ఇవి రెండు ఢామ్ అనే శబ్దంతో నీళ్లలో పడగానే నీరు ఒక మైలు పైకి లేచిపోయి అంతెత్తు నుంచి మళ్ళీ కింద పడుతూ ఉంటే ఆ నీరు పాపం ఏనుగు నోట్లో పడి ఉక్కిరి బిక్కిరై అదే గుటకా గుటకా అని మింగేసి తాగేస్తోందట, గుటుక్కుని తాగేస్తోంది. ఈ నీళ్లు తాగడంలో దానికి కాసేపు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మళ్ళీ అంతలోనే తేరుకుని లేచిపోతోంది. ఈ నీరు మాత్రం మొసలి నోట్లో దానికి ఏం ప్రమాదం లేకుండా ఉంది. ఎందుకంటే నీళ్లలో బతికే జంతువు అవడం వల్ల అది మాత్రం ఉక్కిరి బిక్కిరి అవడంలా. ఈలోపు శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ చందరవందరైపోవడం వల్ల రక్తాలు రావడం మొదలుపెట్టాయి. దాంతో నీరు కాస్త మురికితో ఉన్నది ఎర్ర నీరుగా మారిపోవడం మొదలెట్టింది. ఈ విధంగా అంతకంతకి ఏమాత్రము విజృంభణ తగ్గకుండా నేనే విజయం పొందుతానంటే నేనే విజయం పొందుతాననే ఆశతో సింహంతో ఢీకొన్నట్టుగా, కొండ కొండతో ఢీకొన్నట్లుగా, మేఘం మేఘంతో ఢీకొన్నట్లుగా ఈ రెండు భయంకర యుద్ధం చేస్తున్నాయి. ఏమాత్రము ఆశ తగ్గడం లేదు, ఏమాత్రము వెనుకంజ వేయడం లేదు. ప్రాణం మీద ఆశలు విడిచిపెట్టి పోరాడుతూ ఉన్నాయి రెండూ కూడా. రాత్రి